ఇంకా కొన్ని వేల సంవత్సరాలు గడిస్తే గాని యుగాంతం కాదు, దానికి చాలా టైం ఉంది. కలియుగం 432,000 సంవత్సరాలకు ఇంత చేసి 5,127 గడిచింది. తక్కిన కాలం కొంచెం వేగంగా వెళ్ళిపోతుంది కనుక 1,000 ఏళ్ల కాలం ఒక్కరోజులో గడిచిపోతుందట. మీరు మీ చిన్నప్పటికి ఎప్పటికీ ఎంత తేడా కనిపెట్టండి. ఒకసారి చిన్నప్పుడు స్కూల్కి వెడితే సాయంత్రం ఇంటికి రావడానికి యుగం కింద ఉండేది, ఇప్పుడు అదేమిటో తెల్లారుతోంది రాత్రి అయిపోతుంది, తెల్లారుతోంది రాత్రి అవుతుంది, ఏళ్ళు గడిచిపోతున్నాయి. మనుషులకి వేసే దండ పటాలకు వేసేస్తున్నాం కళ్ళు మూసి తెరిచేలోపు. మాకు ఎంతోమంది పురాణం చెప్పిన వాళ్ళు ఉండేవారు, వాళ్ళు పురాణం చెబుతుంటే మెళ్ళ దండ వేసేవారు, ఇప్పుడు వాళ్ళ పటాలు ఇళ్లలో ఉన్నాయి, దండ వేస్తున్నారు. ఎంతోమందికి తండ్రులు తల్లులు పోతున్నారు, వీళ్ళు కొద్ది రోజులకు పోతారు. కొంతకాలం పోయాకేమంటారు, పద్మాకర్ గారిని ఒక ఆయన ఉండేవాడండి, పాపం మమ్మల్ని నైమిశారణ్యం తీసుకెళ్ళాడండి, ఆయన మెళ్ళలో దండ వేసామండి, ఇప్పుడు ఆయన పటానికి దండ వేయవలసి వస్తుందండి అని కొంతమంది భక్తులు ఏడుస్తారు. కొంతమంది దిక్మాలడు పోయాడు, కాంపిటీషన్ పోయింది అనుకునేవాడు కూడా ఉంటారు. మీరు అనుకోరు కానీ ఈ లోకం యొక్క రహస్యం అది. కాబట్టి కాలం మహావేగంగా వెళ్ళిపోతుందట. 24 గంటల కాలం 2 నిమిషాల కింద మారిపోతుందని చెప్పారండి. అంటే అలా తెల్లారడం మళ్ళీ రాత్రి అవడం, తెల్లారడం రాత్రి అవడం, చక్క 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 కాలం గడిచిపోతుంది. ఇంతెందుకు బొబ్బాస చెట్టుకి నిచ్చెనేసి ఎక్కాల్సి వస్తుందట. చెట్లకి పొట్టిగా గిడసబారిపోయి ఇలా బక్కగా అయిపోయేవాళ్ళు, అలాంటి వాళ్ళే పుడతారు. అందులో సగం వాళ్ళు పుడతారట, ఇంకా బక్కగా ఉంటారట. కాబట్టి భవిష్యత్ అంతా పొట్టి వాళ్ళది, బక్క వాళ్ళది. మనలాంటి ఈ శరీరాలు తగ్గిపోతాయి. ఆ దుస్థితి వస్తే అప్పుడు కలియుగం అంతమవుతుంది, అప్పుడు కలికి పుడతాడు. ఇన్ని రూపములు ఎత్తిన పరమాత్ముడు అందులో ఒక పవిత్ర అవతారం బలరామావతారం ఎత్తాడు. ఆయన అందంగా ఉండేవాడు, బలము కలిగినవాడు, తన బలముతో లోకానికి రక్షణ కలగజేసేవాడు. ఒకసారి కౌరవ పాండవ సమరం ప్రారంభమవుతూ ఉండగా ఆయనకి ఈ యుద్ధం జరగడం ఇష్టం లేదు. దుర్యోధనుడు వచ్చి, బలరామ నువ్వు నా గురువు గారివి, నాకు సాయం చెయ్యి అన్నాడు. అప్పుడు బలరాముడు అన్నాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నాకు శిష్యుడివి, పక్షపాతం. శిష్యులు అంటే పక్షపాతం, ఈ గురువులకి ఏదో సమస్య. మేము గురువులు అవడం వల్ల వచ్చే నష్టం ఏమిటంటే, ఒక్కసారి శిష్యులు ఎవరైనా వచ్చి మేము గురువు, మీరు గురువు అండి, మిమ్మల్ని ఆశ్రయించామండి, మమ్మల్ని తరింపజేయండి అంటే చచ్చేదాకా వాళ్ళని పట్టించుకుని తద్వారా వాళ్ళ కుటుంబాలను ఉద్ధరించాలి అనుకుంటారు. ఇలా ఎంతోమంది ఇప్పటికి కూడా విదేశాలకు దుబాయ్ వెళ్ళినా సరే రోజు గొట్టం ఫోన్ చేసి, గురువు గారు నాకు ఈ కల వచ్చింది, నన్ను రక్షించండి అని చెప్పేటటువంటి శిష్యులు ఉన్నారు. మీకు తెలుసు కదా, అమెరికా నుంచి కూడా ఇందిరగారు ఫోన్ చేశారు కదా. ఇలా ఎంతోమంది కష్టం వచ్చినా సుఖం వచ్చినా నిరంతరం గురువు గారికి చెప్పుకుని గురువు యొక్క చెవిలో వేశాం కనుక మన బాధ్యత ఉండదు అనుకుంటారు. ఇప్పటికి కూడా రోజు ఏదో ఒక గడ్డు సమస్య వస్తున్నప్పుడు అఖిల అని పేరు కలిగిన ఒక ఆవిడ, ఆవిడ వాషింగ్టన్కి దగ్గరలోనే ఉంటారు, ఆవిడ ఇంచుమించుగా 10 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తారు. ఏదో ఒక ఫోన్ చేసి ఓ సమస్య చెప్పకుండా ఉండరు ఆవిడ. తద్వారా ఆవిడకు సంతృప్తి, గురువుగారు చెవిలో వేశాం మనకు కష్టం ఉండదని. మాకు కూడా ఏమిటంటే, మీరు గురువుగారు అని పిలిచారు కదా, గురువు అనే శబ్దమునకు తండ్రి అని అర్థం. తండ్రి అని భగవంతుడు పిలిచినట్టు పిలిచారు. కాబట్టి మీ బాధ్యత మేము నెత్తిమీద వేసుకుని మీరు ఎప్పుడైనా ఏదైనా చేస్తే చెప్పగానే వీళ్ళు బాగుండాలని కోరతాం. ఒక్కొక్కప్పుడు మాకు అనారోగ్యం వచ్చింది, ప్రాణాపాయ స్థితి వచ్చిందంటే వారికి బాగుండాలని కోరుకుంటాం. అంతకుమించి మేమేం దేవుళ్ళం కాదు కదా, మేము కూడా మిమ్మల్ని రక్షించడం. హఠాత్తుగా ఒక ఆవిడ ఫోన్ చేసిందిలేండి, ఫోన్ కాదు మెసేజ్ పెట్టింది. ఏమని, మా అబ్బాయి అండి మీతో యాత్రకు వచ్చాడండి, చన్నీళ్లు పడవండి, వేడి నీళ్లు పెట్టించండి అని. అది కూడా మెసేజ్ నాకు. ఏం చేస్తాం, ఇలాంటి శిష్యులు కూడా ఉంటారు, అమాయకపు శిష్యులు. మరి వాళ్ళని గౌరవించాలి తప్పదు, అందరూ భక్తులే మరి, కాబట్టి వాళ్ళని తిట్టలేం కనుక. అలాగేలేమ్మా, నీ కొడుకు వేడి నీళ్ళు ఇస్తాను, నేను మాత్రం చన్నీళ్లు పోసుకుని కన్నీళ్లు తెచ్చుకుంటాలే తల్లి అని వెంటనే మళ్ళీ ఇంకో మెసేజ్ నే పెట్టాలి. కాబట్టి భగవంతుడి యొక్క లక్షణం ఏమిటంటే, గురువు రూపంలో పుట్టాడు. ఆ గురువు లక్షణం శిష్యులు ఏం చేసినా వాళ్ళని ప్రేమించడమే, వాళ్ళని పొరపాటును కూడా ద్వేషించకుండా ఉండడం గురువుల యొక్క లక్షణం అన్నమాట. అందులో బలరాముడికి శిష్య పక్షపాతం ఇంకొంచెం ఎక్కువ. కృష్ణుడు చాలా రాజకీయవేత్త, తెలివితేటలు ఎక్కువ కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఎవడన్నా కాళ్ళ మీద పడినంత మాత్రం చేత అధర్మపురుడైతే వాడిని తొందరపడి రక్షించడు, వాడిని ముందు ప్రక్షాళన చేస్తాడు. కానీ బలరాముడు అలా కాదు. నువ్వు నా గురువువి, నాకు యుద్ధంలో సాయం చెయ్యి అంటే చాలు, సాయం చేయవలసిందే. కానీ ఇక్కడ ఈయనకు ఇబ్బంది వచ్చింది బలరాముడికి. ఏమిటా ఇబ్బంది, శ్రీకృష్ణుడు అర్జునుడికి రథం మీద సారథిగా ఉంటాడు, కృష్ణుడు నాకు దేవుడు, ఆయన్ని విడిచి నేను వెళ్ళలేను. కృష్ణుడేమో అర్జునుడికి సాయం చేస్తుంటే నేను నీకు సాయంగా వచ్చి నా తమ్ముడి మీద బాణాలు కొడతానా, తమ్ముడితో యుద్ధానికి వెళ్ళను కదా, అన్నదమ్ములంటే కలిసి ఉండాలి చక్కగా. అందులో నా తమ్ముడు పరంజ్యోతిస్వరూపుడు, ఆయన పరమాత్మ, ఆయనకి వ్యతిరేకంగా నీకు సాయం చేసి నేను యుద్ధంలో చెడ్డ పేరు తెచ్చుకోను, అలాగని నీకు వ్యతిరేకంగా పాండవులకి సాయం చేసి నిన్ను చంపలేను, కాబట్టి యుద్ధం మాని తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను. చక్కగా పద్మాకర్ గారు ట్రిప్ వేస్తారు, 10 గంటల 10వ తారీఖు నాడు బయలుదేరతాం. రప్తీసాగర్ ఎక్స్ప్రెస్లో మాత్రం పొరపాటును కూడా ఎక్కను. కాలినడకను నేను హాయిగా రథం ఎక్కి కొంతమంది పరివారాన్ని వెంట పెట్టుకుని తీర్థయాత్రకు వెడతాను అని ఆయన కౌరవ పాండవ సమరానికి 2 నెలల ముందు తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. ముడుపోటి కట్టుకుని ఆఖరణ ముడుపుని తిరిగి ద్వారకలో కలిపేస్తానని మొక్కుకుని బయలుదేరాడు. బలరాముడు తీర్థయాత్రకు వెళ్ళాడంటే ఇలా 150 మంది వస్తారటండి. బలరాముడితో 5000 మంది పండితులు బయలుదేరారట. మహావేద పండితులు కొంతమంది, పనులు చేసి పెట్టేవాళ్ళు కొంతమంది, ఆయనంటే అభిమానం ఉన్నవాళ్ళు కొంతమంది, ఇలా రకరకాలైనటువంటి వాళ్ళు 5000 మందితో కలిసి ఆయన కొన్ని రథాలు గుర్రాలు కాలినడక మొత్తం మీద బయలుదేరాడు తీర్థయాత్రలకి. అన్నీ తిరిగాడు తిరిగాడు, ఈ నైమిషారణ్యం వచ్చాడు. నైమిషారణ్యంలో నిన్న మీరందరూ సూతగద్దీకి వెళ్ళారా? సూతగద్ది చూసిన వాళ్ళు చేయొత్తండి. అబ్బో అందరూ చూసేసారు ఆల్మోస్ట్ ఆల్. ఇంకా కిందటిసారి ఆ సూతగద్దీలో కూడా ఉపన్యాసం చెప్పాం ఒక 10 నిమిషాలు, ఈసారి కుదరలేదు హడావుడైపోయింది. కానీ ఆ సూతగద్దీ దగ్గర గోమతీ నదిలో స్నానం చేశాడు బలరాముడు. అక్కడ కాళికాదేవి విగ్రహం ఉంది నదీ తీరంలో, చూశారా లేదా? చూశారు కదా. చూసిన వాళ్ళు చేయొత్తండి, అందరూ చేయొత్తేస్తున్నారు కాబట్టి అందరూ చూశారు. ఆ కాళికాదేవికి నమస్కరించాడు. సరిగ్గా బలరాముడు వచ్చే సమయానికి మిట్ట మధ్యాహ్నం ఇంచుమించుగా 12 అవుతోంది. ఆ సమయంలో ఆ సూతగద్ది ఉందిగా మర్రి చెట్టు చుట్టూ చప్ట, ఆ చప్ట మీద ఇలాగే నాలాగే సూత మహర్షి కూర్చుని ఉన్నాడు. సూత మహర్షి పురాణము చెబుతున్నాడు. పురాణము చెబుతూ ఉండగా బలరాముడు అక్కడికి వచ్చాడు. దూరం నుంచి బలరాముడు అలా వస్తూ ఉంటే ఇక్కడ వేదిక మీద సూతుడి పక్కనే కూర్చునున్నటువంటి పురోహితులు, అమ్మో బలరాముడు బలరాముడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వస్తున్నాడు అని సంభ్రమంతో లేచిపోయారు. వీళ్ళు లేవగానే అందరూ లేచిపోయారు. అప్పుడున్నవాళ్ళు ఎంతమంది అని చెప్పాను, నైవిశారణ్యంలో 88,000 మంది ఋషులు ఏకంగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎక్కడ దాకానో కూర్చుని ఉన్నారు. ఈ కూర్చున్న వాళ్ళంతా బలరాముడిని చూడడంతో లేచి నిలబడి నమస్కరించారు. జయహో బలరామ, జయహో బలరామ అన్నారు. బలరాముడు వారందరినీ ఆశీర్వదించాడు, అందరికీ బంగారం దానం చేశాడు. కానీ పురాణం చెబుతున్న సూతుడు మాత్రం అలాగే కూర్చుని ఉన్నాడు, లేవలేదు, నమస్కారం చెయ్యలేదు. దాంతో బలరాముడికి కోపం వచ్చేసింది. పళ్ళు పటపట కొరికాడు. అందరికేసి ఇలా చూశాడు, చూచారా బ్రాహ్మణోత్తములారా, 88,000 మంది ఋషులు వేద పండితులు, మీరంతా ఎంతో భక్తి శ్రద్ధలతో నన్ను చూడగానే లేచి నిలబడి నమస్కరించి నా దగ్గర దానాలు పుచ్చుకున్నారు. కానీ వీడు, ఈ సూతుడు, ఈ ప్రతిలోమజాతుడు, సూతుడు అనే శబ్దాన్ని ఎవరికి వాడతారు అంటే 2 వర్ణములకు సంకరముగా పుట్టిన సంతానానికి వాడేవారు. భార్య ఒక కులానికి, భర్త మరో కులానికి చెందితే అటువంటి వాళ్ళకు పుట్టిన సంతానాన్ని సూతుడు అనేవారు. అందుకే ప్రతిలోమజాతుడు అన్నాడు. తండ్రిది ఒక కులమా, భార్యది మరొక కులమా, తల్లిది, అటువంటి వాళ్ళకు పుట్టినవాడివి నువ్వు. తొందరపడి తిట్టేశాడు బలరాముడు. నువ్వేమో అంతటి వేద పండితులు కింద కూర్చుంటే గద్దీ మీద కూర్చుంటావా? పురాణం చెబుతూ ఉంటే గొప్పవాడు అవ్వచ్చు నువ్వు, కాదనను, కానీ నేను విష్ణుమూర్తి అవతారాన్ని, నేను వస్తే లేచి నిలబడి నమస్కరించవా? నేను ఎందుకు అవతరించాను? తప్పులు చేసిన వాళ్ళని శిక్షించడానికి. ఒరే, నిన్ను శిక్షించాలరా, నువ్వు వేదవ్యాసుడనే ఒక మహాపండితుడి దగ్గర చేరి ఆయన కాళ్ళు పట్టుకుని కాస్త పురాణాలు నేర్చుకుని గురువుకే పంగనామం పెట్టి ఇక్కడ కూర్చుని పురాణం చెబుతున్నవాడివిరా? పురాణం చెప్పినంత మాత్రం చేత దేవుడికి దండం పెట్టవా అని హఠాత్తుగా ఆయన దగ్గర దర్భం ఉంది. ఇక్కడ కొత్త కొత్త దర్భలు ఉన్నాయి గోమతీ నది తీరంలో. నేను కశ్యప్ గారిని ఇక్కడ ఉన్నాయి కోసి పెట్టమంటే మన వాళ్ళు అవతల వాడి చేత ఎవరి చేత తెప్పించుకున్నారట. అంటే సగం నమ్ముతారు సగం నమ్మరు అన్నమాట. అవతలవాడు తీస్తే దర్భ, యువతలు ఉన్నది విదర్భ. ఏదన్నా దర్భే. ఇక యువతల వైపు చాలా పవిత్రమైన దర్భలు కనుకే వాటిని కోసి వాటితో చేయించండి బాబు అని చెప్పాను ఆయనకి. కాబట్టి నేను చెప్పానంటే దానికి కొన్ని అంతరార్థాలు ఉంటాయి. ఇక్కడున్న దర్భలు ఆయన కోసుకొచ్చి వెళ్ళాడు కూడా. అందులో ఒక దర్భనెత్తి దానికి మంత్రం చదివి ఇలా విసిరాడు. ఆ దర్భ వెళ్ళి ఒక్క దెబ్బతో పటక్కన కొట్టి కింద పడగొట్టేసింది సూతుణ్ణి. ఆన్ ది స్పాట్ చచ్చిపోయాడు ఆయన. సూత మహర్షి పురాణం చెబుతున్నాయని చచ్చిపోయాడు. ఇక్కడికి అలా బలరాముడు వచ్చి నన్ను కొట్టకుండా మీరు చూసుకోండి. ఎందుకంటే నేను సూతుడు అంత శక్తి కలిగిన వాడిని కాదు గనక. సూతుడంటే సాక్షాత్తు బ్రహ్మ. అటువంటి మహానుభావుణ్ణి బలరాముడు ఆగ్రహంతో దర్భతో కొట్టగానే టక్కన చచ్చిపోయాడు. వెంటనే 88,000 మంది ఋషులు హాహాకారాలు చేశారు. అయ్యో అయ్యో బలరామ, మహాపాపం 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 అన్నారు. బలరాముడు కూడా కంగారు పడిపోయి తెల్లబడ్డాడు. అప్పటిదాకా బలరాముడు తెల్లగా ఉండేవాడు. ఈ సూతుణ్ణి చంపడంతో ఆయన శరీరం కాస్త పూర్తిగా నల్లగా అయిపోయింది, మసి అయిపోయింది, బొగ్గ అయిపోయింది. ఆయన భయపడిపోయి, ఋషులారా ఏమిటిది, అసలు నాకెందుకు కోపం వచ్చింది, కోపం వస్తే మాత్రం పౌరాణికుణ్ణి ఎవడన్నా చంపుతాడా, నేను ధర్మరక్షణ కోసం పుట్టిన అవతారమూర్తిని, కానీ ఎంతో పొరపాటు చేశాను. నా శరీరం కూడా నల్లగా అయిపోయింది. నా శరీరం నుంచి ఎండు చేపల వాసన వస్తోంది. ఈ వాసన ఎలా పోతుంది, ఈ రంగు ఎలా మారుతుంది అని అడిగాడు. బలరాముడు ఈ బ్రహ్మహత్య చేయడంతో, ఈ పౌరాణికుడిని చంపడంతో ఆయన చర్మం నల్లగవడమే కాకుండా ఆయన శరీరం నుంచి ఎండు చేపల వాసన వచ్చేదిట. వైజాగ్లో బెస్తవారి పేట ఉంటుందే, అక్కడికి వెళ్ళండి ఒకసారి. ఇంకా అబ్బో అద్భుతం, ఆ పూట బాగా నిద్రపడుతుంది. అదిగో అక్కడ పెడితే ఎలాంటి వాసన, అలాంటి వాసన పులుసు కంపు రావడం మొదలెట్టింది. అప్పుడు ఋషులు అన్నారు, ఈ పురాణం చెప్పేవాడికి కులం మతాలతో సంబంధం లేదు. మేమందరం ఈ సూతుణ్ణి ఈ బ్రహ్మస్థానంలో కూర్చోబెట్టి, నిజానికి మేమంతా వేదాలు చదువుకున్నాం, కానీ ఆయన పౌరాణికుడు, అందుకే ఆ ఆసనం మీద కూర్చోబెట్టి ఈరోజు నుంచి నువ్వే అందరికీ గురువువి, బ్రహ్మజ్ఞానివి, గురువు అయిన నువ్వు అడిగితే ఏదైనా ఇస్తాం, ఆఖరికి కట్టుకున్న భార్యలతో సైతంగా నీకు సమర్పిస్తాం అని వాగ్దానం చేశాం ఆయనకి. అప్పటి నుంచి ఆయన పురాణాలు చెబుతున్న మహానుభావుడు ఆయన. అటువంటి మహానుభావుడు, పరమజ్ఞాని, వ్యాస శిష్యుడు పౌరాణికుణ్ణి చంపావు. పౌరాణికుణ్ణి పొరపాటున పక్కన తిడితే కూడా నాశనం అయిపోతారట. ఇంకా ఎదురుగుండా వచ్చి తిట్టడం కాక చంపావు. చంపగానే నీ రూపం నల్లబడిపోయింది, నీకు శరీరం నుంచి చేపల పులుసు వాసన వస్తున్నది, అదే కారణం. పైగా ఇది నైమిషారణ్యం, మామూలు అరణ్యమా? పరమ పవిత్రమైన దేవతల నిలయమిది. అన్యక్షేత్రే కృతం పాపం, పుణ్యక్షేత్రే వినశ్యతి. ఎక్కడన్నా మనం పాపం చేస్తే ఆ పాపం పోగొట్టుకోవడానికి పుణ్యక్షేత్రాలకి రావాలి. ఏలూరులో ఉన్నారు, లేక మైసూరులో ఉన్నారు, లేదా హోసూరులో ఉన్నారు, ఉసూరు అంటూ ఉన్నారు, అక్కడ ఉన్నప్పుడు గురువుగారిని తిట్టారనుకోండి, పాపం వచ్చింది. ఆ పాపం పోవడానికి ఇలా పుణ్యక్షేత్రాలకి రావాలి. ఇళ్ల దగ్గర మనం పెద్దల్ని తిట్టినా, కొట్టినా, చంపినా, దొంగతనం చేసినా, చెయ్యరాని పనులు చేసినా, ఆ పాపములు తొలగించుకోవడానికి ఏం చేస్తాం, పుణ్యక్షేత్రానికి వస్తాం. తీరా నువ్వు పుణ్యక్షేత్రానికి వచ్చి ఏం చేసావు, ఇక్కడ సూతుడిని చంపి పాపం చేసావు. పుణ్యక్షేత్రే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి. పుణ్యక్షేత్రంలో పాపం చేస్తే కాశీ వెడితే పోతుంది. అంటే ఇలాంటి క్షేత్రాలలో తెలుసో తెలియకో పాపం చేస్తే ఈ పాపం ఎక్కడికి వెడితే పోతుందన్నమాట, కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి చూస్తే అప్పుడు ఆ పాపం పోతుంది. మళ్ళీ కాశీలో కూడా పాపం చేస్తే, మళ్ళీ అక్కడికి వెళ్ళా కూడా పాపం చేసేవాళ్ళు ఉన్నారు. వారాణస్యాం కృతం పాపం వారాణస్యాం వినశ్యతి. వారణాసిలో చేసిన పాపం మళ్ళీ వారణాసిలోనే పోతుంది, అందుకే వారణాసిలో ఉన్నవాడికి పాపం లేదు అన్నారు. అసలు కారణం అది. అక్కడ ఏ పాపం చేసినా ప్రతిరోజు ఉదయం గంగలో స్నానం చేయడంతోటే పోతుంది. ఆ క్షేత్రానికి అంత మహిమ ఉన్నది. నువ్వు కాశీ వెళ్ళి నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుందువు గాని, కానీ పాప ప్రాయశ్చిత్తానికి ముందు ఈయన చంపావు నువ్వు. చంపినందుకు ఇక్కడ ఏదో ఒక పాప ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే నువ్వు కాశీ వెడతావు, లేకపోతే కాశీలోకి నిన్ను ఈశ్వరుడు అడుగు పెట్టనివ్వడు అనగానే ఆయన బాగా ఆలోచించాడు. నన్ను ఏం చేయమంటారు, నాకేం తట్టట్లేదన్నాడు. ఈ చచ్చిపోయిన ఆయన బతకాలి, ఈయన మళ్ళీ బతికితేరే నీ పాపం పోతుంది, లేనంత వరకు నిన్న బ్రహ్మహత్యా పాపం విడిచిపెట్టదు అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన బాగా ఆలోచించి, ఒక వ్యక్తి చచ్చిపోయాక వాడు బతకడం సృష్టికి విరుద్ధం, బతికించకపోతే నాకు పాపం పోదు, బతికిస్తే బ్రహ్మగారు సృష్టి ధర్మానికి వ్యతిరేకం, కాబట్టి ఒక పని చేస్తాను. వేదం ఏమంటుందంటే తండ్రి చచ్చిపోయినా కొడుకు రూపంలో ఉంటాడు, కాబట్టి కొడుకు అంటే ఎవరన్నమాట, తండ్రే, తండ్రికి మారు రూపం. ఆత్మా వై పుత్రనామాసి అంటోంది వేదం, అనగా తండ్రి కొడుకు రూపంలో పుడతాడు. కాబట్టి కొడుకుని గౌరవిస్తే తండ్రిని గౌరవించినట్టే. ఇప్పుడు తండ్రిని చంపాను ఈ సూత మహర్షిని, ఈయన కొడుకు పేరు కూడా సూతుడే, కాకపోతే పెద్ద ఆయన పేరు రామహర్షణుడు, రెండో ఆయన పేరు రౌమహర్షణి. ఈ పెద్ద ఆయన్ని చంపేశాను, ఆయన్ని నా తపశ్శక్తితో వైకుంఠానికి పంపిస్తాను, శాశ్వత బ్రహ్మలోకం ఇస్తాను. కాబట్టి ఆయనకి సుఖమే కదా, ఇంకా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు కదా. పురాణాలు చెప్పేవాడికి బ్రహ్మలోకం కావడం కంటే ఇంకెంతకంటే వేరే అవసరం లేదు. బ్రహ్మలోకం ఆయనకు వచ్చింది గనక ఆ బ్రహ్మలోకం పొందడం పురాణములు చెప్పడానికి మహాఫలితం, అది ఆయన్ని బ్రహ్మలోకానికి పంపుతాను. ఆయన ఆయువు, ఆయనకి మిగిలిపోయిన ఆయుర్దాయం కొడుక్కిస్తాను. ఈ కొడుక్కి 10,000 సంవత్సరాల ఆయువు, తండ్రికి 60,000 సంవత్సరాల ఆయువు, తండ్రికి ఇంకా 50,000 సంవత్సరాల ఆయువు మిగిలిపోయింది. ఆ 50,000 సంవత్సరాలు కొడుక్కిస్తాను. అంటే కొడుకు తన ఆయువు 10, తండ్రి గారి ఆయువు 50,000 కలిపి 60,000 సంవత్సరాలు జీవిస్తాడు. ఈ 60,000 సంవత్సరాలు కొడుకు తండ్రికి బదులుగా ఈ సూతగద్ది మీద కూర్చుని చిన్న సూతుడు పురాణం చెబుతాడు. భాగవతం చెప్పే భాగ్యం చిన్నవాడికి లభించుగాక. కాబట్టి నా పాపానికి ప్రాయశ్చిత్తం అయ్యింది, తండ్రిని వైకుంఠానికి పంపాను, కొడుక్కి ఆయువు ఇచ్చాను, తండ్రి కొడుకు రూపంలో ఇప్పుడున్నాడు. ఇప్పుడు నా పాపం పోయినట్టేనా అంటే వాళ్ళు అన్నారు నీ పాపం ఇంకా పూర్తిగా పోలేదు, ఎందుకని ఇప్పుడు ఈ తండ్రిని వైకుంఠానికి పంపి కొడుకుని బతికించగానే ఈయనకి ఈ శిరస్సులో సగం భాగం వరకు తెలుపు వచ్చి మిగతా భాగం అంతా నల్లగానే ఉందట. అంటే నాభిస్థానానికి కింద భాగం తెల్లబడింది, యథారూపం వచ్చింది. బొడ్డు దగ్గర నుంచి పైభాగం అంతా మాత్రం నల్లగానే ఉండిపోయింది. శరీరం సగం తెలుపు సగం నలుపు ఉంటే వరి దరిద్రం అది. ఇప్పుడు పూర్తిగా తెల్లబడిపోవాలి లేదా తెల్లగా పూర్తిగా నల్లగానే ఉండాలి. సగం సగం బొల్లి మచ్చలు వచ్చాయనుకోండి చాలా చూడడానికి కొంచెం జుగుప్సగా ఉంటుంది. నా శరీరం సగం అంతా తెలుపు సగం అంతా నలుపుగా ఉంది, నా శరీరాన్ని చూడలేకపోతున్నాను బాబాయ్, మిగతా పాపం తొలగించండి అన్నాడు బ్రహ్మ బలరాముడు. అప్పుడు సౌనకాదులు అన్నారు ఓ పని చెయ్యి, మేమిక్కడ ఒక అద్భుతమైన యజ్ఞం చేస్తున్నాం. ఈ నైమిషారణ్యంలో ఏం చేస్తున్నాం? ఒక యజ్ఞం చేస్తున్నాం. ఆ యజ్ఞం పేరు సర్తర యాగం. 1000 ఏళ్ళు చేస్తున్నాం. ఈ యజ్ఞానికి ప్రతి అమావాస్య నాడు ఒక రాక్షసుడు వచ్చి విఘ్నం కలగజేస్తున్నాడు. యల్వలాసురుడనే రాక్షసుడి కొడుకు వాడు, వాడి పేరు పల్వలుడు. మీరు వినే ఉంటారుగా యల్వలుడు వాతాపి అని ఇద్దరు ఉన్నారని. వాతాపి యల్వలుడు అని ఇద్దరు రాక్షసులు, వాళ్ళని అగస్త్య మహర్షి చంపేశాడు. దండకారణ్యంలో వాళ్ళని చంపాడు, భద్రాచలం దగ్గర చంపాడు. ఆ దండకారణ్యంలో అగస్త్య మహర్షి చేత చంపబడిన యల్వలాసురుడికి 10 మంది కొడుకులున్నారు. ఆ కొడుకుల్లో పెద్దవాడి పేరు పల్వలుడు. ఆ పల్వలుడు అనేవాడు, ఆ పేరు ఎందుకు వచ్చిందంటే పల్వలము అన్న పలము అన్న పల్లము అన్న పలలము అన్న మాంసము అని అర్థం. ఒత్తు లేకపోతే పల అనే శబ్దానికి మాంసం. అందుకే పలహారశాల అన్నప్పుడు కింద ఒత్తు ఇవ్వకపోతే లోపల మాంసం మూసేల అని అర్థం, గుర్తుపెట్టుకోండి. పలహారము అంటే మాంసాహారం అని అర్థం. వాడు పరమ దుర్మార్గుడు. వాడు ప్రతి అమావాస్య నాడు మా యజ్ఞగుండం దగ్గరకు వచ్చి యజ్ఞగుండంలో మలమూత్రాలు విడిచిపెడతాడు, కళ్ళు పోస్తాడు, పోసి యజ్ఞాన్ని నాశనం చేస్తున్నాడు. వాడు చచ్చిపోతే మా యాగం సాగుతుంది. వాడిని చంపితే నీకు పుణ్యం వస్తుంది, నీ పాపం పోతుంది, బ్రహ్మహత్యా పాపం పోతుంది, మా యజ్ఞాలు సుఖంగా సాగుతాయి. ఆ దుర్మార్గుడిని చంపమంటే వాడు వచ్చేదాకా బలరాముడు అక్కడే ఉండి పురాణం శ్రద్ధగా కింద కూర్చుని విన్నాడు. బలరాముడు కూడా మీలాగే చేతులు కట్టుకుని సూతుడి ద్వారా కొడుకు ద్వారా విన్నాడు. ఇప్పుడు విని అమావాస్య దాకా గోమతిలో స్నానం చేసి బంగారం దానం చేశాడు. అమావాస్య వచ్చింది, ఆ యల్వలాసురుడు కొడుకు పల్వలాసురుడు వచ్చాడు. రాగానే బలరాముడు వాడితో ఘోర యుద్ధం చేసి వాడి మెడ మీద నాగలేసి కిందకి లాగి రోకలతో నెత్తి మీద కొట్టి కొట్టి వాడి తలకై కొబ్బరికాయ పగలగొట్టినట్టు పగలగొట్టి చంపేశాడు. వాడి తలని పగలగొట్టి చంపగానే యజ్ఞం హాయిగా సాగింది. దాంతో బలరాముడికి ఏమైంది, ఈ నాభి నుంచి ఇక్కడ దాకా తెల్లగా ఉందన్నాను కదా, అందులో కంఠం దాకా మళ్ళీ యథాప్రకారంగా తెల్లబడిపోయింది. శరీరంలో బొడ్డుకు నుంచి కింద భాగం వరకు ఇంత పూర్వం తెల్లబడింది, బొడ్డు నుంచి పైభాగం మాత్రం నల్లగానే ఉండిపోయింది. ఈ నల్లగా ఉన్న దాంట్లో కంఠం దాకా మాత్రం తెలుపు వచ్చింది, ఈ పై ప్రదేశం మాత్రం నలుపు అలాగే ఉండిపోయింది. ఆయన కంగారు పడి, ఇదేంటండి, నైమిషారణ్యంలో పాపం చేస్తే ఇంత మరీ దోషం ఉంటుందా, ఈ కాస్త పాపం ఎలా పోతుంది అంటే ఈ తల దగ్గర నుంచి పైభాగం అంతా కంఠం నుంచి పైభాగం అంతా తెలుపు ఎప్పుడవుతుంది అంటే ఇంక నువ్వు యాత్రలు చెయ్యన్నారు. రామేశ్వరం వెడితే ఈ పెదవుల వరకు ఉన్నటువంటి భాగం అంతా తెలుపు వచ్చింది, అంటే ఈ పైభాగం మళ్ళీ ఇంకా నల్లగానే ఉండిపోయింది. ఆఖరిని 7 కొండలకు వెళ్ళి వెంకటాద్రి మీద స్వామి పుష్కరిణిలో స్నానం చేయగానే మొత్తం శరీరం యథాప్రకారం అయిపోయింది. అది వెంకటాద్రి అంటే అంత గొప్ప మహిమ కలిగిన క్షేత్రం. బలరాముడికి ఈ పై పెదవి నుంచి ఈ శిరస్సు వరకు ఉన్న ఈ ప్రదేశం మాత్రం నల్లగా మిగిలిపోయింది ఆ కాస్త ఆ పాపం వల్ల. ఆ కాస్త పాపము వెంకటాద్రిలో స్వామి పుష్కరిణిలో స్నానం చేశాక పోయి ఈ ప్రదేశం కూడా తెలుపు వచ్చి యథాప్రకారంగా అయ్యాడు. కాబట్టి అప్పుడు బలరాముడు ఏం చెప్పాడు అందరికీ, తనతో కూడా వచ్చిన శిష్యులకి, సాధ్యమైనంత వరకు తొందరపడకూడదు, అందులో పౌరాణికుండి పొరపాట్లు కూడా తిట్టకూడదు. పురాణం చెప్పేవాడిని అస్సలు తిట్టకండి, మాట వరస కూడా ఎవరినైనా తిడితే వచ్చే పాపం ఎలాగో పాపమే, కానీ ఒక పౌరాణికుడు 18 పురాణాలు చదువుకున్నవాడు అటువంటి మహాత్ముణ్ణి తెలిసి కానీ తెలియక కానీ అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాట వరస కూడా నిందించకూడదు. అక్కడ ఉన్నప్పుడు ఏం చెబితే చేయడమే, మన సొంత పెత్తనాలు అక్కడెందుకు, మనకి వారిని గౌరవించాలి. పొరపాటు తిడితే అది మహాపాపం, చంపితే ఇదిగో బలరాముడు కూడా దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోలేక ఎంతో యాతన పడ్డాడు. అందులో అన్య ప్రాంతాల కంటే ఈ పుణ్య ప్రాంతాల్లో చేసే పాపం మరింత ప్రమాదకరమైనది, ఇక్కడ నేను చేసిన పాపం ఎటువంటిదో మీరు చూశారు, దానికి ప్రాయశ్చిత్తానికి ఎంత కష్టపడ్డానో మీరు చూశారు, కాబట్టి ఇక మీద ఇలా చేయకండి, పౌరాణికుడైన గురువుని గౌరవించండి, అప్పుడప్పుడు నైమిషారణ్యం వెళ్ళి పురాణం వినండి అని తనతో కూడా వచ్చిన వారికి బోధించాడు. ఇది భాగవతంలో 10వ స్కంధంలో బలరాముడి తీర్థయాత్ర అనే ఘట్టంలో వస్తుందన్నమాట. ఈ నైమిషారణ్యం అలాంటి అవతారమూర్తులు యుగపురుషులు ఎంతోమంది అడుగుపెట్టి తరించారు. శ్రీరామచంద్ర ప్రభువు కూడా ఇక్కడికి అడుగుపెట్టాడు. చాలా అద్భుతమైనటువంటి స్థలం ఇది. ఈ స్థలం గురించి ఇంకా చాలా చెప్పాలి మీకు. ఇవాళ కొంతసేపు చెప్పాను, సాయంకాలం ఇక మనకి ఏ గందరగోళం లేదు గనక 4:30 గంటలకి మళ్ళీ మనం కలుసుకుంటాం. రాముడికి నైమిషారణ్యానికి ఉన్న ఒక అపూర్వమైన బంధం ఒకటి ఉన్నది. రావణాసురుడు చేసిన అరాచకాలు అన్నీ నీ కావండి బాబోయ్. ఆ రావణాసురుడు అరాచకాల వల్ల దిక్పతులు కూడా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందిని రాముడు తొలగించడానికి ముందు నైమిషారణ్యం వచ్చాడు. ఆ కథా విశేషాలు సాయంత్రం 4:30కి చెప్పుకుంటాం.